దేవాలయాన్ని మనం మర్చిపోయాం. విద్యాలయాలకి మనం పిల్లల్ని పంపిస్తాం, వాళ్ళు వెళ్ళకపోతే కొట్టి పంపిస్తాం, తిట్టి పంపిస్తాం, రోజు వెళ్ళమంటాం. స్కూల్కి వెళ్ళకపోతే నువ్వు పాడైపోతావు, నీ జీవితంలో పనికిరావు అని ఓటర్ క్లాస్ దగ్గర నుంచి వాళ్ళకంటే ఎక్కువ తల్లిదండ్రులు మదన పడిపోతూ ఉంటారు. చాలామంది నా దగ్గరకు వచ్చి, మా పిల్లవాడు బాగా చదువుకోవాలి మాస్టర్ అని అడుగుతారు. అడగటంలో తప్పు లేదు, కానీ ఎందుకు అడుగుతున్నాం మనం? చదువుకుంటే వాడు బాగుపడతాడు, కుటుంబానికి ఉపయోగపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు, ఇంకా ఇంకా అతను ఎదగలిగితే దేశానికి ప్రపంచానికి ఉపయోగపడతాడు. దానికి విద్యాలయాలకు పంపిస్తాం మనం. ఆ విద్యాలయానికి రోజు వెళ్ళటమే కాదు, రోజు కొన్ని గంటల సేపు విద్యాలయంలో ఉంటాడు. సాధారణంగా పొద్దున్న 10 ఆ ప్రాంతాలకు వెళ్తే మళ్ళీ సాయంత్రం 5 గంటలు తిరిగి వస్తాడు. ముందే వచ్చేస్తే బలి ఎగ్గొట్టు వచ్చావా, చదువు మానేసి వచ్చావా అని అడుగుతాం. తిరిగి వచ్చాక మళ్ళా హోంవర్క్ చేసుకోమంటాం, చదువుకోమంటాం. మళ్ళా పొద్దున్న ఆడుకుంటున్నాడు, టీవీలు చూస్తున్నాడు అని చెప్పి పొద్దున్న ట్యూషన్లు పెడతాం మనం. అంటే విద్యాలయంలో పేరు రాయించేసి ఒకసారి మొక్కుపడుగా వెళ్ళి అటెండెన్స్ చేయించుకొని వచ్చేయటం కాదు, వెళ్ళాక అక్కడ చదువుకోవాలి. వాడు ఆ చదువుకున్నది మళ్ళా ఇంటి దగ్గర నేర్చుకోవాలి. ఇంటి దగ్గర నేర్చుకోవటానికి వాడికి కావలసినటువంటి బుద్ధి స్తోమత లేకపోతే ట్యూషన్స్ పెడతాం మనం. నాయన చదువుకోని అంతే తప్ప వెళ్తాం వచ్చేయటం కాదు. మావాడు చదువుకుంటున్నాడండి, మీరు చదువుకోమని చెప్పారుగా, స్కూల్లో పేరు ర్యాంక్ చేశామండి, ఇంక ఇంటిలోనే కూర్చున్నాడండి, వచ్చేయండి కదా. విద్యాలయానికి వెళ్ళచ్చు అలాగా ఉన్నా. విద్యాలయానికి వెళ్ళాలి అంటే మన ఉద్దేశం ఏంటి? చదువుకోవాలి అని, చదువుకున్నది వంట పట్టాలి అని. అంటే రోజుకి కొన్ని గంటలైనా విద్యాలయంలో నేర్చుకున్నది మళ్ళీ ఇంటికి వచ్చాక నేర్చుకోవాలి. మరి మనం దేవాలయానికి వచ్చి ఏం చేస్తున్నాం? మొక్కుబడిగా ఎందుకు వచ్చాము కూడా తెలియకుండా, ఆ దేవాలయం యొక్క సిలబస్ అంటే ఏంటో తెలియకుండా, శివాలయానికి వెళ్ళినా ఒకటే, వైష్ణవాలయానికి వెళ్ళినా ఒకటే, నరసింహస్వామి గుడికి వెళ్ళినా ఒకటే, అందరిపై ఉండి ఒకటే అనేటటువంటి మానసిక స్థితికి వచ్చాను తప్ప, ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పే చదువు వేరు, మెడికల్ కాలేజీలో చెప్పే చదువు వేరు, కామర్స్ కాలేజీలో చెప్పే చదువు వేరు, అలాగే ఇన్ని దేవాలయాలలో చెప్పబడేటటువంటి ఆ దేవతా విద్య ఏమిటి అని ఆలోచనే రావటం లేదు మనకి. వచ్చాం కొబ్బరికాయ కొట్టేసాం వెళ్ళిపోయాం. ఇంకా వచ్చి చదువు గురించి ఏం మాట్లాడం? ఇంటి విషయాలు, ఇంకో విషయాలు ఇది మాట్లాడుకుందాం. దేవాలయాలు పెరుగుతూ ఉంటే చాలా మంది ఏమంటారు అంటే, నాతో భక్తి పెరిగిపోతుంది మాస్టర్ అని. నేనే అనుకోను భక్తి పెరుగుతుంది, కోరికలు పెరుగుతున్నాయి. విద్యాలయాల్లో చదువు రావాలి అనే ఒక కోరికతోనే వెళ్తాం మనం, ఇంకేం కోరిక ఉండదు. అలాగే దేవాలయాలలో ఆ దేవతా సాక్షాత్కారం అనేటటువంటి కోరికే పోయింది అసలు. అసలు ఆ కోరిక ఉండటంలే. మరి దేవాలయాలు ఎలా ఉపయోగపడతాయి మనకి? ఉపయోగపడకపోయేసరికల్లా ఏమంటాం, ఇంకా దేవాలయానికి వెళ్తాం ఎందుకు? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియాలి దేవాలయాలని. నమస్కారం పెట్టేసి మేము చాలా పుష్కలము. మేము చాలా రాని వాళ్ళ కంటే ఖచ్చితంగా మీరు మంచివాళ్ళే. రాని వాళ్ళతో నేనేం చెప్పలేను కదా, వచ్చేవాళ్ళకేగా చెప్పేది. ఇంచేత మిమ్మల్ని నేను కించపరచటం లేదు, ఇంకాస్త నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే ఏమవుతుంది? శివాలయంలో కిం కరిష్యతి వయ్యమ చంద్రశేఖర మాశ్రయమ కిం కరిష్యతి వయ్యమ దొరుకుందని ఉంది ఆ ఫోటో. ఆ ఫోటో ఎంతమంది చూశారో మా తెలియదు, వాళ్ళు చూస్తున్నారు చాలా మంది. ఆ పైన ఫోటో ఉందని చూస్తున్నారా? పైన మార్తండి. ఏమి ఆ విద్య నేర్చుకోండి, అమృతత్వ ఇద్దరు విద్య నేర్చుకోండి, ఆ శివశక్తి యొక్క విద్య శివాలయంలో. మొట్టమొదటి మనం ఏం నేర్చుకుంటాం? శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. మనం అందరం పుట్టిన దగ్గర నుంచి శ్మశానంలో ఉన్నవాళ్ళే. మనం కోటీశ్వరం అవుతామా, రాజనీతిజ్ఞం అవుతావా, లెక్చరర్స్ అవుతావా, భక్తులు అవుతావా, మహాత్ములు అవుతావా మనకి తెలియదు, కానీ ఒకటి గ్యారంటీ, గ్యారంటీగా చనిపోతాం. అందులో డౌట్ ఏం లేదు. మహాశ్మశానంలో జీవిస్తున్నాం అనే సంగతి మర్చిపోతాం మనం. చాలా ఈ దేవాలయంలో మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కాలం వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్క రోజు మనం మృత్యువుకి దగ్గర అవుతున్నాం అనేది మర్చిపోతాం. మనం చూస్తే కూడా యక్ష ప్రశ్నలని మహాభారతంలో ఒక చాలా అందమైన అపురూపమైనటువంటి ఘట్టం వస్తుంది. అందులో అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అడుగుతాడు యక్షుడు యుధిష్ఠిరుడు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రోజు మనుషుల్ని చచ్చిపోవటం చూస్తూ ఉంటాం. న్యూస్ పేపర్ పడవగానే ముందు కనిపించేది అదే యాక్సిడెంట్లు చచ్చారు. కానీ మనము కూడా ఎప్పుడో అప్పుడు చనిపోతాము అనేటటువంటి మానసిక స్థితి మనకి రావటం లేదు. పెద్ద ఆశ్చర్యం, భయపెట్టాలని నేను చెప్పడం లేదు. ఏదో ఈయన ఏదో చెప్తాడు అనుకుంటే వచ్చి ఏంటి చావుడు అని చెప్తున్నాడు. అది మన మనసులో ముందు నాటుకుంటే అడగవలసింది అడుగుతాం. రేపు చచ్చిపోతాను అనేటటువంటి వాడు నేను ఇంజనీరింగ్ చదువుతాను అండు, నేను కోటీశ్వరం అవుతాను అండేవాడు, ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని అడుగుతాడు. ఇంకా అయిపోయింది కదా, ఇంకా రేపు అడుగుతాడు. దేవాలయాలన్నీ కూడా ఆ మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తులకు ఉపయోగపడుతుంది. దాన్ని ఏమంటామంటే సవ్యమైనటువంటి ఆలోచన, వివేకము. వైరాగ్యం కాదు, వైరాగ్యం వేరు వివేకం వేరు. వైరాగ్యం అంటే ఏంటి, అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన, అలాంటి వైరాగ్యాలు మనకి అక్కర్లే. వివేకము, వివేకం అంటే అర్థమవుతుంది కదా, మన జీవితంలో మనం ఎంత సంపాదించుకున్నా, మనం ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా చివరికి జరిగేది ఏంటి అంటే శరీరం పోతుంది. శరీరం పోయాక నువ్వు ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా ఒకటే. కానీ ఈ మార్కండేయుడు వాళ్ళ గురించి యుగ యుగాన్ని మారిపోయినా మనం చెప్పుకుంటున్నాం, ఎందుకు చెప్పుకుంటున్నాం, వాళ్ళ విద్య నేర్చుకున్నారు కనుక. మృత్యుని దాటగలిగేటటువంటి విద్య, అమరత్వ విద్య దేవాలయాల్లో నేర్చుకుంటాం. ఏంటి మనం ఇక్కడ నేర్చుకునేది, మనం ఈ శరీరము కాదు, ఇది పంచభూతాల యొక్క కలయిక మాత్రమే. అందుకే శివుణ్ణి ఏమంటా అంటే మనం భూతనాథుడు. దీనికి మీరు సైన్స్ చదువుకోక్కర్లేదు, విజ్ఞానవేత్తలు కావక్కర్లేదు. మీరు సింపుల్ కామన్ సెన్స్, ఒక సవ్యమైనటువంటి అవగాహన ఉంటే చాలు. యోగులు చెప్పినటువంటి విషయం మనం అర్థం చేసుకోగలిగే పాటి మానసిక స్థితి ఉంటే చాలు. భారతీయులుగా మానసిక స్థితి ఉంది, మనము పంచభూతాలతో నిర్మించబడ్డ వాళ్ళము తెలుసుగా మనకి. పంచభూతాలతో నిర్మించబడ్డటువంటి ఈ శరీరానికి మనుగడ లేదు, ఎప్పుడో అప్పుడు నశించిపోతుంది. క్షీయతే ఇది శరీరము, నాశనం అయిపోయేది శరీరము. ఈ నాశనం అయిపోయేటటువంటి శరీరముతో అమరత్వాన్ని పొందగలిగేటటువంటి విద్య ఋషులు కనిపెట్టారు. సమాజాది మన ఋషుల యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఈ శరీరం నాశనం అయిపోతుంది కానీ నువ్వు నాశనం కావు, నీకు మృత్యువు లేదు. అది వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేవి. నూర్పు చెప్పడం కాదు, మనకి ఆ భావన ఉన్నదా, ఏ విధంగా అవుతే చిరిగిపోయినటువంటి పనికి రానటువంటి వస్త్రాలను వదిలేసి మళ్ళీ మనం కొత్త వస్త్రాలు కట్టుకుంటాము, అదేవిధంగా మళ్ళీ మళ్ళీ మనం అనేక శరీరాలను ధారణ చేస్తాము. ఇది మనకి చాలా బాగా నాటుకుంటే తప్ప దేవాలయాలు మీరు ఉపయోగించుకోలేరు. ఇది బేసిస్, ఇది ఆధారం. మనం ఇది ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో తమాషా ఏం జరుగుతుంది అంటే మీ కోరికలు అన్ని తీరిపోవటం మొదలెడతాయి. జీవితంలో ఉన్నటువంటి తమాషా ఏంటంటే, ఏది వద్దనుకుంటావు అదే వస్తుంది. మీకు అనుభవం లేదా అదే? ఎప్పుడైతే నాకు ఈ శరీరం వద్దనుకుంటావు, ఈ శరీరం మిమ్మల్ని వదలదు. ఆరోగ్యం వచ్చేస్తుంది, ఐశ్వర్యం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి మీ దగ్గరికి. అది దేవాలయాలలో ఉన్న అద్భుతమైనటువంటి కిటుకు రహస్యం అది. ఆ మానసిక స్థితితో మీరు దేవాలయానికి రండి. ఏ మానసిక స్థితితో రావాలి? పంచభూతమైనటువంటి ఈ శరీరము తాత్కాలికమైనటువంటి సంబంధాలతో మాత్రమే ఉన్నది. భార్యాభర్తల సంబంధం కావచ్చు, తల్లిదండ్రుల సంబంధం కావచ్చు, పిల్లలు పెద్దవాళ్ళ సంబంధం కావచ్చు, స్నేహితుల మధ్య ఉన్నటువంటి సంబంధం కావచ్చు. ఈ సంబంధాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే. గుణానుబంధము తీరిపోగానే మీరు ఉందా అనుకున్నా ఉండలేరు కలిసి. మీరు చెప్పుకోవచ్చు కబుర్లు, దానికే ఉంది. ఈ రుణానుబంధాన్ని పూర్తిగా అవగాహన చేసుకునేటటువంటి విద్య శివుడి దగ్గర నేర్చుకుంటాం మనం. రుణానుబంధాలు మనం రుణానుబంధాలుగా చూసుకోవటం లేదు. మోహం, మోహం వేరు, రుణానుబంధం వేరు. పిల్లల్ని ప్రేమించవద్దని నేను చెప్పటంలే, అన్నదమ్ములు ప్రేమగా ఉండద్దు అని నేను చెప్పటంలే, మోహం వద్దు అని చెప్తున్నాను. తేడా అర్థం చేసుకోండి. ప్రేమ వేరు, మోహం వేరు. ప్రేమ గురు శిష్యుల మధ్య జన్మ జన్మాంతరాలు ఉంటుంది. గురువుకి శిష్యుడు మరొక జన్మలో కాదు, అనేక జన్మలు బట్టి ఆ సంబంధం ఉంటుంది. ఆ సంబంధం గొప్పది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రుణానుబంధాలు, రుణానుబంధాలు వదిలేసుకునే వెళ్ళిపోతాం మాస్టర్. అప్పు తీర్చకుండా వెళ్ళిపోతే అప్పు తీర్చుకున్నవాడు మీ వెంట పడతాడు. చేత మీరు మీ కుటుంబంలో ఉంటారు, మీరున్న చోట ఉంటారు, పరిపూర్ణంగా మీరు ఏ విధమైనటువంటి జీవిత విధానం మీకు ప్రకృతి అందించిందో, తల్లిగానో, తండ్రి తల్లిగానో, భార్యగానో, వదినగానో, అక్కగానో, చెల్లెలుగానో, మీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించుకుంటే జీవితాలు ఆనందమయంగా మారిపోతాయి. శివుడు యొక్క కుటుంబం అలాంటిది. పైకి చూడటానికి అంతలాగా కుట్టుకు సచ్చే కుటుంబం ఉండదు. పార్వతీ దిక్క వాహనం సింహం, శివుడు వాహనం ఎప్పుడు తిందా అంతేనా, సింహం ఎద్దు ఏం పడతాయి చంపేసుకోవడానికి రెడీ ఎప్పుడు. కార్తికేయుడు పార్వతీదేవి యొక్క కొడుకు, అతని వాహనం నెమలి. శివుడు నెలలో ఆభరణాలు కొట్టుకు తెస్తాయి అవి, అంతేనా. మనం ఎప్పుడు చూడం ఆ శివ పరివారాన్ని. అదే మనకి అద్భుతమైనటువంటి మన కుటుంబ వ్యవస్థ చూపిస్తుంది. ఎంత పరస్పరమైన విరోధాత్మకమైనటువంటి పరిస్థితులు ఉన్నా కలిసి జీవించవచ్చు, ఒకే కుటుంబంలాగా కలిసి జీవించవచ్చు అనేటటువంటి అద్భుతమైనటువంటి సందేశం అది శివుడి యొక్క పరివారంలో దొరుకుతుంది. మనం నాకు ఈ పరిస్థితులు వద్దు, నాకు అవ్వద్దు, నాకు ఇదే కావాలి, నాకు నచ్చని వాళ్ళు ఉండకూడదు, ప్రేమాలు తీసుకునేవాడు కలిసి ఉంటున్నాడు శివ పరివారంలో, అంతే కదా. ఆ మానసిక స్థితి మనం తెచ్చుకోవాలి అని సందేశం ఆ దేవాలయంలో. అందుకే మీరు అలా వచ్చి వెళ్ళిపోతే సరిపోదు. ఒక్కసారి వచ్చాక కనీసం అరగంట సేపు కూర్చోండి, కనీసం. మీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వచ్చేస్తూ ఉంటే మీరు ఆ స్కూల్లో చేర్పించరు. ఇదే స్కూలు, పాఠం చెప్పటం లేదు, ఏమి చెప్పటం లేదు. చేత దేవాలయానికి, ఏ దేవాలయానికి వెళ్ళినా మీకు ఈ సందేశం ఉపయోగపడుతుంది. ఒక శివాలయానికే కాదు, ఇది ఫండమెంటల్ ఆస్పెక్ట్స్. ఈ మానసిక స్థితి ఇక్కడ కూర్చుని విశ్లేషణ చేసుకుని పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ ఓం నమ శివ ధ్యానం చేసుకుని ఇక్కడ ఇంకో కబుర్లు చెప్పుకోవడానికి రావద్దు. స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లవాడు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఇంకా స్కూల్ ఎందుకు పనికొస్తుంది. ఈ దేవాలయాలన్నింటినీ కూడా వాటి యొక్క పవిత్రత మనం ఎందుకు పోగొడుతున్నాం అంటే ఆ మూల విరాట్ యొక్క మంత్ర జపం జరగదు. ఓం నమ శివాయ మంత్రము లక్షల లక్షలు ఇక్కడ మంత్రజపం జరుగుతూ ఉంటే సిద్ధక్షేత్రంగా మారిపోతుంది. అంతే మార్కండేయుడు వాళ్ళు ఇంకా పెద్ద పనేం చేయలేదు, ఆ మంత్రాన్ని జపం చేసుకున్నారు. మరి మనం ఇక్కడికి వచ్చి ఆ మంత్రాన్ని ఎప్పుడైనా జపం చేసుకుంటున్నావా? అసలు ఆ మంత్రం గురించి విన్నావా? మనం రెండు రకాలే తప్పు, అది మేనేజ్మెంట్ వాళ్ళ తప్పు ఉంది, మన తప్పు ఉంది. కానీ మనం అడిగితే చెప్పకపోతే వాళ్ళ తప్పు. మనం అడగకుండా తొందర తొందరగా పూజ చేసే అష్టోత్తర శతవానం చేయమంటాం, టికెట్ కొంటాం. నాకు తెలియదు ఇక్కడ టికెట్ ఉందో లేదో, కానీ చాలా దేవాలయాలలో అష్టోత్తర శతనానం చేసుకోవాలంటే టికెట్ ఉంటుంది. టికెట్ కొనుక్కొని అతనికి ఇచ్చేస్తాం. ఇచ్చేసే చదివి 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 మాకు టైం చాలా బిజీ. భగవంతుడి దగ్గర సృష్టిని నియంత్రణ చేసేటటువంటి మూల విరాట్ దగ్గర మన ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, నీకు తొందరగా ఉంది అంటే అర్థం ఏంటి? ఓ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నీకు పని చేయించుకోవాలని ఉంటుంది. ఎంత పడిగాపుడు కాస్తే మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగలుగుతారు? ఇక్కడ తొందర అవద్దు. ఆ మానసిక స్థితి మనం మార్చుకుందాం. స్థిమితంగా కూర్చుందాం. మీరు స్థిమితంగా కూర్చుంటే పురోహితులు గ్యారంటీగా స్థిమితంగా చేస్తారు. మీరు అవగొట్టేయండి అవగొట్టేయండి అంటే పాప అతనే చేస్తాడు. మీరు సినిమా చూస్తున్నాను నేను, సినిమా గుర్తు రావట్లేదు. అమెరికా నుంచి వస్తుంది అమ్మాయి, ఆ సీతారామయ్య. పురోహితుడు ఏం చేస్తాడు అంటే సత్యారాయణ ఏదో పూజ చేస్తాడు అంటే ఆపు, అలా చేయకూడదు అని మిల్లిగా అందరి ఉచ్చంగాలు పూజ చేస్తుంది. అసలు భగవంతుని యొక్క మూర్తిని ధ్యానం చేసేటటువంటి విధానాన్ని మర్చిపోయే మనం దేవాలయంలో భగవత్ స్వరూపాన్ని మనం చూడం. ఇది చాలా ముఖ్యం ధ్యాన విధానంలో. భగవద్గీత 12వ అధ్యాయంలో భగవత్ స్వరూపాన్ని సగుణం అంటే రూపంగా మీరు చూసుకుంటేనే చాలా మంచిది నాయన. రూపరహిత ధ్యానం చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది. క్లేశోదిక స్థరస్థేషం చాలా క్లేశం అది రూపరహితమైనటువంటి దాన్ని. అంచేత పూజ చేయించుకుంటున్నప్పుడు మీరు కూడా గొంతుకు కలిపి, గొంతుకు కలపాలి అంటే ఒక 10 మంది కూర్చున్నారంటే ఒకరు అటు లాగుతూ ఉంటే ఒకరు ఇటు లాగుతూ ఉంటే మరి కష్టాలు వస్తాయి. అందరూ గొంతుకు కలిపి అష్టోత్తర పూజ జరిగితే అసలు ఆ దేవాలయం ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. మరి అది మనం చేసుకోవాలి, బయట వాళ్ళు చేయలేరు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు అంటే అది ఎన్నిసార్లు విన్నా కూడా అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటారు కానీ ఎవరు దాన్ని కరెక్ట్గా తెలుసుకోలేరు. ఆశ్చర్యవత్వతి తదైవ చాన్య ఆశ్చర్యవశ్చైన మన్యశృణోతి శ్రుత్వాప్యైనం వేదన చేయవ కశ్చిత్. అంత ఆశ్చర్యంగా చెప్తారు అందరూ. ఇది చెప్పేవాళ్ళు తప్ప ఆచరణలో పెట్టేవాళ్ళు లేరు. నా కోరిక అందుకే ఆచరణలో ఎలా పెట్టాలి అనేది చెప్పడమే. మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం. మీకు నచ్చినట్టు చెప్పడానికి కాదుగా నేను వచ్చింది ఇక్కడ. పద్ధతి ఏంటి, సవ్యమైనటువంటి విధానం ఏమిటి, దేవాలయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మనం నేర్చుకుంటున్నప్పుడు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఆ దేవత యొక్క అష్టోత్తర నామం చేసుకోండి. కళ్ళు మూసుకుని కూర్చోండి. ఆ నామం, ఆ నామంలోనే ఆయన రూపం కనిపిస్తూ ఉంటుంది. నీలకంఠాయ నమః అంటే ఏం చూడాలి, మీరు కాళ్ళు చూడాలా, తెలుస్తూనే ఉందిగా. ఆ నామమే ఆ భగవత్ స్వరూపాన్ని మీరు ఎలా చూసుకోవాలి. వ్యాఘ్ర చర్మాంబర ధారిణి నమః అంటే శిరస్సు చూస్తావా. ఆ నామాలలో ఆ భగవత్ స్వరూపం మనకి కంటి కట్టినట్టు చెప్పబడుతోంది అన్నదే మర్చిపోయాం మనం. అయిపోయింది ఒక్క నామము స్పష్టంగా తెలకం. ఆ నామాన్ని స్పష్టంగా తెలిపి ఆ 108 నామాలను సార్ చేసి చూడండి, మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. తమాషా ఏంటి అంటే ఇక్కడ భగవంతుడి యొక్క ఈ నామాలలో ఆ నామమే మీ కష్టాలను తీర్చేస్తుంది. అన్నదాయ నమః అన్నారనుకోండి మీకు అన్నం వచ్చేస్తుంది. నేను చేసి చూశాను అది. కాకమ్మ కబుర్లు మాత్రం కాదు, భగవన్ నామ మహిమ మొత్తము భారత జాతి గర్వించదగినటువంటి విషయం ఏంటి అంటే భగవన్నామ మహిమను ప్రపంచానికి చాటి చెప్పగలిగాం మనం. ప్రతి భక్తుడు కూడా భగవన్నామ మహిమ చాటి చెప్పాడు. భగవంతుడు కంటే భగవంతుడి యొక్క నామము చాలా గొప్పదైనది. మీకు ఇంకేం జ్ఞానం అక్కర్లే, మీరు శాస్త్రాలు చదువుకో అక్కర్లే, కానీ ఆ నామము అష్టోత్తర శతనామం కాదు, ఈ శాస్త్రనామాలు చదువుతున్నప్పుడు కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని తలిచి కళ్ళమ్మట నీరు కారనివ్వండి, సిగ్గుపడక్కర్లే. మంచి పాట వింటే ఆటోమేటిక్గా శరీరం కదులుతుంది కదా. భగవన్ నామము మీరు చేసుకుంటున్నప్పుడు సహజంగానే మీ కళ్ళ నుంచి అశ్రుధారలు వస్తాయి. రానివ్వండి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, దానికోసమే వచ్చాం. 10 మంది ముందు సిగరెట్ తాగటానికి సిగ్గుపడం, తాగుడు తాగటానికి సిగ్గుపడం, సినిమా పాటలు పాడటానికి సిగ్గుపడం, కానీ భగవంతుడి నామము చెప్పుకోవటానికి సిగ్గుపడతామే. ఎంత దుర్భరమైన అసహ్యకరమైనటువంటి మానసిక స్థితితో ఆలోచించుకోండి. సిగ్గుపడతాం మనం భగవన్నామం బయట చెప్పుకోవటానికి. చాలాసార్లు నేను ఒక్కొక్క మాసము ఒక్కొక్క దేవతకి చాలా పవిత్రమైనది. కార్తీక మాసము శివుడికి చాలా పవిత్రమైనది. నామ సంకీర్తన కలికానంలో నామ సంకీర్తనను మించి భగవంతుణ్ణి భక్తుణ్ణి అనుసంధానం చేసేటటువంటి విధానం ఒకటి లేదు అని చైతన్య మహాప్రభువు చెప్పాడు, నారదుడు చెప్పాడు. నామ సంకీర్తన మనం చేయమంటే అంత సిగ్గుపడిపోతాం మనం. అదే టీషర్ట్ వేసుకుని అంటే గీతలు ఉన్నటువంటి పైజామా వేసుకుని వాకింగ్ చేయమంటే అందరూ వాకింగ్ చేసేస్తారు, ఏమి సిగ్గుపడతాం. అంటే ఏంటి, మనము మానసికంగా ఎంతలాగ కిందకి దిగజారిపోయాము అంటే మంచి చేయటానికి సిగ్గుపడే రోజు వచ్చింది. చెడు చేయటానికి సిగ్గుపడము. దాని మీద విశ్వాసం ఉండి దేవాలయాలకి వచ్చే వాళ్ళే ముందు అడుగు వేయకపోతే అసలు విశ్వాసం లేని వాళ్ళు ఏం అడుగు వేస్తారు. అంచేత మన మీద ఈ కాలంలో మనము భగవంతుని ఉపాసన చేయటం అనేదే ఒక ముఖ్యమైనటువంటి విషయం కాదు. ఈ రహస్యాలను ఈ విషయాలను మనం ఆచరించి ఈ నామ సంకీర్తన ఉద్యమాన్ని నామమంత్రాన్ని లిఖించటం, ఏ నామైనా ఒకటి గుర్తుంచుకోండి, మళ్ళీ ఏది ఎక్కువ ఏది తక్కువ అనేటటువంటి మీమాంసలో దయచేసి పడవద్దు. చాలా భయంకరమైనటువంటి అపరాధం నామాపరాధం అండి. రాముడు నామం గొప్పదా, కృష్ణుడు నామం గొప్పదా, శివుడు నామం గొప్పదా, సరస్వతీ దేవి గొప్పదా, గాయత్రి నామం గొప్పదా, అన్ని నామాలు ఒకటే అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంచేత అక్కడ మళ్ళా మీరు మీమాంసలో పడిపోకండి. ఎలాగో మేము నామ సంకీర్తనం చేస్తున్నాం కదా, పవర్ఫుల్ నామం ఏదో చెప్పండి మాస్టారు, దెబ్బకి నేను అలా లాగిస్తానన్నాడు ఒకడు. నీకు అయితే ఏమీ అర్థం కాలేదు బాబు, నాతో 5 ఏళ్ళ పెట్టి ఉన్నావు నువ్వు, అన్ని నామాలు పవర్ఫులే, నీకు ఏ నామం రుచిస్తే దాన్ని తీసుకో, నీ ఇష్టం అండి, నీకు దేని మీద రుచి ఉంటే అది. ఏ నామము అయినా కూడా ఒకే స్థితికి తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఆ నామ మహిమ అంత గొప్పది. రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు నది దాటాల్సి వస్తుంది. ఆ నది దాటటానికి ఎవరి సహాయం తీసుకుంటాడు? గోడు చరిత్ర తెలుసా, పూర్వజన్మ చరిత్ర ఏంటో మీకు? ఇదివరకు జన్మలో అతను ఒక మహర్షి యొక్క కొడుకు. పూర్వకాలంలో రాజులు ఏదైనా తప్పు చేస్తే తక్షణం గురువు దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, నేను ఈ తప్పు చేశాను, దీనికి కాయశ్చిత్తం ఏంటో చెప్పండి. అప్పటికప్పుడు పాప విముక్తి అయిపోయేది వాళ్ళకి, హాయిగా నిష్కంఠకంగా వేల వేల సంవత్సరాలు రాజ్యం చేశారు. ఈనాడు కూడా మన శరీరాలు తప్పుడు ఆహార పదార్థాలు తినటం వల్ల చనిపోతున్నాయి తప్ప, లేకపోతే ప్రతి వ్యక్తి యొక్క శరీర నిర్మాణము 300 సంవత్సరాల కంటే తక్కువ బతకడానికి ఏర్పరచలేదు ప్రకృతి. మనం 60 ఏళ్ళకే 70 ఏళ్ళకే 80 ఏళ్ళకే ఎందుకు చచ్చిపోతున్నాం అంటే మీరు కరెక్ట్గా ఉపయోగించుకోవటం లేదు. ఇంచేత పూర్వకాలపు రాజులు వాళ్ళు గురువులు చెప్పినట్టు చేసేవాళ్ళు, అంతే తప్ప గురువుకి చెప్పేవాళ్ళు కాదు, నువ్వు ఇలా చెప్పు, నువ్వు ఏదో తప్పు చేశాడు, రాజుకు అర్థమైపోయింది నేను తప్పు చేశానని ఆశ్రమానికి పరిగెట్టాడు. దీని ప్రాశ్చత్యం ఏంటి చెప్పండి. పాపం ఆ రోజు గురువు ఎక్కడో ఇంకో ఊరికి పర్యటన వెళ్ళాడు. గురు పుత్రుడు ఉన్నాడు అక్కడ. చాలా మందిని నేను చూశాను, నేను డాక్టర్ దగ్గరికి బాగా పరిచయం అయిపోయాక ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు, కాంపౌండర్ దగ్గరికి వెళ్ళి మందు దగ్గరికి వెళ్ళిపోతారు. అలాగే గురువు లేడు కదా, అంటే గురు పుత్రుడిని అడిగాడు, నేను తప్పు చేశాను, నేను ఈ తప్పుకి ప్రాశ్చత్యం ఏంటో చెప్పాను, చెప్పేస్తాను నేను. దానికి వెళ్ళి 3 సార్లు రామ 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 అనుకో, పాపం పోతుంది అన్నాడు. రాజు అనుకున్నాడు పాపం పోయింది. ఆ సెన్సిటివ్నెస్, తప్పు చేశామనే భావనే ఈనాడు లేదు. సెన్సిటివిటీ పోయింది తప్పుకి, మంచికి సెన్సిటివిటీ అయిపోయింది. మంచి పని చేస్తూ ఉంటే దొంగతనంగా చేస్తాం, జపం చేసుకోవాలంటే తలుపులు అన్ని వేసేసుకుని ఎవరు చూడకుండా జపం చేసుకుంటాం, శివరకి తాగాలంటే ఆరుబెట్టి తాగేస్తాం, టీ కాఫీలు తాగాలంటే చాలా హాయిగా తాగుతాం, వచ్చే వాళ్ళకి బలవంతంగా కూడా ఇస్తాం. ఇంచేలా 3 సార్లు నామం చేసుకో, రామనామం పోతుంది అన్నాడు, పోయింది. సరే రాజు కదా చాలా తృప్తిగా ఆ మనోవ్యధ తగ్గిన ఆనందంతో బహుమతి ఇచ్చాడు కుర్రాడికి. కుర్రాడు కూడా చాలా ఆనందపడిపోయాడు. నేను కూడా లైన్లో పడిపోయాను, ఇంకా నేను గురువుని అయిపోవచ్చు, నాకు అర్థమైపోయింది అనుకున్నాడు. ఈ లోపల తండ్రి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాక గొప్పగా, నాన్న నేను రాజుగారు ఇచ్చాడు, నాతో మాట్లాడేది రాజుగారు, ఆయన తప్పు చేశాడు, ఆయన తప్పు చేస్తే నేను ఆ తప్పుకి ప్రాశ్చిత మార్గం చెప్పాను నామాన్ని, నేను చెప్పాను 3 సార్లు రామనామం చేసుకుంటే సాచి నెంబర్గా పెట్టాడు. అతను చేసినటువంటి ఆ తప్పుకి ఒకసారి రామ అంటే చాలు, ఓవర్ డోస్ ఇస్తే ఏమవుతుంది అంటే, ఇది మంచి ఓవర్ డోస్ ఏం పర్వాలేదు, అర్థమవుతుంది. ఎంత వాళ్ళు గురువులు బ్యాలెన్స్డ్గా ట్రీట్మెంట్ ఇచ్చారు, ఈ తప్పుకి ఈ నామం, ఈ తప్పుకి ఈ నామం, ఇది చేసుకోండి. నువ్వు తప్పు చేసావు కనుక నీకు శిక్ష పడాలి కనుక, నువ్వు భగవన్ నామము తీసుకోవటానికి వీలు లేనటువంటి కుటుంబంలో పుట్టుకొని శాపం చేశాడు. లాంగ్ మెడిసిన్ ఇస్తే ఏం చేస్తారు, పట్టా లాగేస్తారు, నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు, నువ్వు మందు ఇవ్వడానికి వీల్లేదు అంటారు కదా. అలాగే ఇంకా నేను లాభం లేదు, నువ్వు రామనామం అదే చెప్పడానికి వీల్లేదు, భగవన్ నామం మహిమ చెప్పడానికి వీలు లేదు. అపూర్వ కాలంలో ఆ త్రేతాయుగంలో చాలా స్ట్రిక్ట్ కట్టుబాట్లు ఉండేవి కదా, ఇంకొక నువ్వు భగవంతుడి నామం తీసుకోవటానికి వీలు లేని కుటుంబంలో తెచ్చేసాడు కొడుకు. ఇంత భయంకరాన్ని శాపం ఇస్తావా నాన్న, నువ్వు తెలియదు కదా నన్ను, నువ్వు క్షమించాలి కదా. సరేలే, ఎవరి నామం అయితే నువ్వు తప్పుగా ఉపయోగించుకొని చెప్పావో ఆ నామమే రూపు దాల్చి వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రతి నామము రూపు దాలుస్తుంది, ప్రతి భగవన్ నామము రూపు దాలుస్తుంది. మర్చిపోయాం మనం అది. అది రూపుదాల్చి వచ్చినప్పుడు ఆ నామానికి నువ్వు సహాయం చేయి. సహాయం చేసినప్పుడు సరే కర్మ సిద్ధాంతాంతంగా నువ్వేం చేసావో అదే చేసావు కనుక తరించిపోతావు. నామ మహిమ అంత గొప్పది. ఒక్కసారి రామ అంటే చాలు పాపాలన్నీ పోతాయి అన్నాడు. నువ్వు మారిపోతావు అన్నాడు. నమ్మం మనం. నేను ఎన్నిసార్లు రామ రామ అన్నాను మాస్టర్, కావాలంటే చూడండి రామకోట రాశాను నేను. నువ్వేం మారలేదు, ఇంకా నాకు కష్టాలు వచ్చేసాయి. చూడండి మన ఆలోచన విధానం. రామనామం తీసుకున్నందువల్ల కష్టాలు వచ్చేసాయని చెప్పుకునేటువంటి వాళ్ళని అనేక మందిని నేను చూశాను. సింగుపడాలి మనం. భగవంతునికి ప్రేమ సాగరుడు, కృపా సింధు, దీన నాథ, నాదకే నాథ, ఎవరు నిన్ను రక్షించలేకపోతే ఆర్తత్రాణ పరాయుడు అని పేరు కలిగినటువంటి భగవంతుడు నామము మీకు కష్టాలు తెచ్చింది అంటారు. ఇంతకంటే కలియుగం నాకు ఎక్కడా అనిపించారు. తప్పది ఎవరు చెప్పినా వినకండి. మీరు భగవంతుడి నామం వల్ల మీ కష్టాలు పోతాయి తప్ప మీ కష్టాలు రావు. మరి కష్టాలు ఏమొచ్చాయి, నౌషుడికి ఎలా వచ్చాయి, అలా వచ్చాయి. ఇదివరకు చేసినటువంటి పాప ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది తప్ప ఒకసారి భగవంతుడి దగ్గరికి వెళ్ళాక నా ప్రతిజ్ఞ అది అంటాడు. నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అని ఎవరైతే అంటాడో ఇంకా వాడికి నేను రక్ష అన్నాడు. రాముడే కాదు కృష్ణుడు అన్నాడు, ప్రతి భగవంతుడు ఆ మాట అన్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఇదే పొలిటీషియన్స్ ప్రతిజ్ఞ అనుకుంటున్నారా ఓటు పడగానే మానేయటానికి. ఒక్కసారి నువ్వు తప్ప నాకు ఇంకా గతి లేదు అని మీరు మనస్ఫూర్తిగా అంటే ఒక్కసారి నీకు తెలిసినా తెలియకపోయినా యోగక్షేమాన్ని నేను తీసుకుంటాను అని ఆ మహానుభావుడు ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞను కూడా నమ్మలేము మనం. మన లక్షణాలన్నీ భగవంతుడి మీద ఆపాదిస్తాం. భగవంతుడి కోపం వచ్చేసింది, మనం చేసే తపస్సుకి భగవంతుడి కోపం వచ్చేసింది. మీరు అంత గొప్ప తపస్సు చేస్తున్నారనమాట. నిజవాది ఉందా అహంకారం అంతే. మీరు తెలిసి చేసినా తెలియకపోయి చేసినా ఒకసారి కరెక్ట్గా అంటే మీ జీవితాన్ని మారిపోతుంది. వాల్మీకి జీవితం అది పెద్ద ఉదాహరణ. రామార్థం చేతగా లేక మరా అన్నాడు. ఒకసారి ఆ మంత్రం ఉచ్చారణ చేశాక మరి ఆ తప్పు చేయలే, మళ్ళీ హత్యలేం చేయలే అతను. మనం రామ అంటూ ఉంటాం, మన పాత జీవిత విధానం జరుగుతూనే ఉంటుంది, మార్పు రాలేదంటాం. స్నానం చేస్తూనే ఉంటాం, మట్టి పోసుకుంటూనే ఉంటాం. స్నానం చేస్తే ఏం లాభం అని అడుగుతాం. నువ్వు మట్టి పోసుకోవటం ఆపు కాస్తైనా, మట్టి పోసుకోవటం ఆపో. కొన్ని నిరంతరం రామారామ అనుకుంటావా అనుకో, నిరంతరం అనుకో, ఎప్పుడో ఒకసారి అనుకుంటాం. మన రోజులు కూడా పెట్టుకుంటాం శివనామం చేసుకోవాలా. దాని నుండి ఫిబ్రవరిలో వస్తున్నాయి కదా మహాశివరాత్రి, అప్పుడు శివనామం చేసుకుంటాం. రామనామం చేసుకోవాలా, ఏప్రిల్ నెల రామండి ఉగాది వస్తుంది కదా, అప్పుడు రామనామం చేసుకుంటాం. కృష్ణనామం చేసుకోవాలా, దాని నుండి జన్మాష్టమి వస్తుంది కదా, అప్పుడు కృష్ణనామం చేసుకుంటాం. మిగతా టైం ఎప్పుడంతా ఏం చేస్తాం, ఎన్ని పిచ్చి పనులు చేయగలమో, శరీరాన్ని ఎంత దుర్వినియోగం చేయగలమో అంత దుర్వినియోగం చేసుకుని భగవంతుడి మీద పడేడిస్తే భగవంతుడు ఏం చేస్తాడు. నువ్వు నిరంతరము అనుచూడే ఆ నామాన్ని. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రహ్లాదుడు 5 ఏళ్ల పిల్లవాడు, 3 లోకాలను గెలిచినటువంటి రాక్షసుని ఏకైకగా ఎదిరించాడు. ఏమైంది, వాడు చచ్చాడు, ప్రహ్లాదుడికి ఏమలే ఇంచేత నిరంతరము ఆ నామస్మరణ. ఆ నామస్మరణ మనం ప్రస్తుతం అంతలాగే చేసుకోలేం కనుక దేవాలయానికి వచ్చిన వాళ్ళు కనీసము మేము 1/2 గంట సేపు నామం చేసుకుని వెళ్తాము అని రండి. చూడండి మీ జీవితాల్లో ఎన్ని మార్పులు వస్తాయి. లేకపోతే దేవాలయాలకు వచ్చి వెళ్ళిపోతే ఏమవుతుంది. ఇక్కడ కూడా మీరు సిగ్గుపడితే ఎట్ట, దేవాలయాల్లో కూడా నామజపం చేసుకోవడానికి వాళ్ళు చూస్తారు మాస్టర్ బాగుంది, వాళ్ళు పక్క వాళ్ళు చెప్తారు. మంచి పని చేస్తూ ఉంటే సిగ్గుపడతాను దీనికి. అప్పుడు ఈ దేవాలయాలు మళ్ళీ కూడా భగవత్ శక్తికి ఆలవాలం అవుతాయి. అప్పుడు ఈ దేవాలయాల నుంచి ఒక అద్భుతమైనటువంటి క్రాంతి సృష్టింపబడి ఒక నవ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంకొక నిరంతరము నామస్మరణ, మూల విరాట్ యొక్క నామముతో అష్టోత్తర శతనామాలు చేసుకోండి. చెప్పండి